ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
పరీక్షలకు బాగా చదివిందేమో, తీయలేదు. రాత్రి ప్రయాణం ఎక్కువైందేమో, బాగా నిద్ర పట్టింది. అగో పొద్దుగాలని అయ్యాడికో పోతానట్టున్నాడు. అయ్యో ఇంత పొద్దుగాలని అడిగి పోతానా అయ్యా?
ఇంగేడికి పోతారా? పొద్దున్న లేస్తే పోవాలిగా, పొలానికే పోతుండా.
అదేందయ్యా, నాట్లు అయిపోయినాయి కదా, ఇప్పుడేం పని మీద పోతున్నారు?
నాట్లు అయిపోయినాయి కదా అని ఇంట్లో కూర్చుంటామారా? నాట్లు అయిపోయినాయి, ఇప్పుడు కలుపు తీయాలి. ఇంకా కలుపు తీయడానికి పోతున్నా, కూలోళ్ళు కూడా వచ్చింటారు ఇంతవరకు.
నేను కూడా వస్తానయ్యా.
నిన్న రాత్రి వస్తే గారా, ప్రయాణం చేసి అలసిపోయినట్టు ఒక్కసేపు పడుకొని తినిగిట మెల్లగారా, నేను పోతా ముందు.
సరే అయ్యా.
ఎవరి అబ్బాయి? నీ కొడుక చాలా బాగున్నాడే, పెళ్ళిడికి వచ్చినట్టున్నాడు, ఏం చేస్తున్నాడేంటి?
నా కొడుకే సంగారెడ్డిలో వ్యవసాయ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, పరీక్షలు అయిపోయాయని ఇంటికి వచ్చాడు.
అబ్బో వ్యవసాయ ఇంజనీరింగే.
సరే సరే మొదలు పెట్టు పని.
నానా నీ కూడా వాళ్ళతో పాటు కలుపు తీస్తా.
వద్దురా, నువ్వు తీయలేవు.
నేను తీస్తా నానా.
సరే నీ ఇష్టం, కూలోళ్ళు ఎలా తీస్తున్నారో చూసి మంచిది.
అట్లనే.
ఓ ఇంజనీర్ దొరా, అలా కాదు ఇలా తీ, ఇదిగో దీన్ని కలుపు మొక్క అంటారు, ఇలాంటివి ఉంటే పీకి పారాయి.
అలాగే అలాగే.
బాబు మీరు వ్యవసాయ ఇంజనీరింగ్ చదువుతున్నారు కదా?
అవును. ఎందుకు?
ఏం లేదు, మీరు చదివింది దీని గురించే కదా, మాకు ఏ విధంగా సహాయపడతారు?
మేము పనిముట్లు, మట్టి, నీరు, విత్తన శుద్ధి వాటి గురించి చదువుకుంటాము.
ఈ పనుల వల్ల నడుము అసలే లేవడం లేదు, అందుకే ఈ నుసుక్కుంటూ చేయాల్సి వస్తుంది.
ఓ పుల్లన్న, ముచ్చట్లాభి పని చూడు.
చేస్తున్నామయ్యా.
నాన్నా నేను ఈ పని చేయలేను, బాగా కష్టమైతుంది. ఈ బురదల నుండి కాళ్ళే వత్తలేవాయ.
నేను చెప్పానా? వద్దంటే విన్నావు కాదు, కాళ్ళు కడుక్కొని బయటికి రా.
కలుపు తీయడం గురించి మీకేమైనా చెప్తారా? ఏదైనా ఆధునిక పద్ధతులు ఉన్నాయా?
సరే రా అయ్యా, ఏమన్నా పద్ధతులుంటే చెప్పు, మన పొలంలో కూడా పెడదాం.
ఎందుకు లేవు నాన్న, కలుపు తీయనీకి కలుపు తీయ సాధనాలు ఉన్నాయి.
అయ్యో మీ కొడుకు పట్టపగలే కలలు కంటున్నాడు, కలుపు తీయ సాధనాలు అంటున్నాడు.
పుల్లన్న నిజం, కలుపు తీయడానికి సాధనాలు ఉన్నాయి, వాటిని వాడటం వల్ల మనం చాలా తక్కువ శ్రమిస్తాము.
అవునా బాబు? వాటి గురించి మాకు తెలియజేస్తారా? ఎలా వాడాలో, ఎలా పనిచేయాలో చెప్తారా?
నీకు చెప్పనా పుల్లన్న, మనం విత్తనములు నాటిన తర్వాత మొక్కలు మొలకెత్తాయి కదా, దాని తర్వాత సాళ్ల మధ్యన నేలను చదును చేయడానికి, కలుపు మొక్కలను తొలగించడానికి చాలా కలుపు సాధనాలను ఉపయోగిస్తారు. దీనివల్ల కలుపు మొక్కలు అనేది తొందరగా తీసేయచ్చు అన్నమాట. దాంతో నీరు, ఎరువు కూడా మొక్కలకు మంచిగా అందుతాయి.
అయ్యగారి కొడుకు పట్నం నుంచి చదువుకొని వచ్చి ఏమేమో మాట్లాడుచున్నాడు.
అవునయ్యా, వర్షం నీరు అనేది నెలలోకి త్వరగా ఇంకుతుంది. చదువుకు తగినట్టు వ్యవసాయ శాస్త్రవేత్తలు చాలా యంత్రాలు కనిపెట్టారు, వాటితో చాలా తక్కువ సమయంలోనే తొందరగా పని అయిపోతుంది. చాలా రకాల సాధనాలు వాడుకలోకి కూడా వచ్చినాయి. మనకు మండలానికి ఒక వ్యవసాయ అధికారి ఉంటాడు, వారు మనకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తారు. ఏ పంటకు ఏ యంత్రం వాడాలో, ఏది వాడకూడదో, ఎలా వాడాలో, ఎందుకు వాడాలో కూడా అన్ని చక్కగా వివరిస్తారు.
ఏ సాధనంతో పని పూర్తి అవుతాది?
ఒక్కొక్క పంటకు ఒక్కొక్క సాధనం అనేది ఉంటుంది, దానికి సంబంధించిన పనిని బట్టి.
పంటకు ఏం కాదు కదా, దానికి ఎన్ని పైసలు అవుతాయి?
మీరు ముందుగా అది ఎట్లా పని చేస్తుంది, దాని వల్ల లాభాలేంది, అవన్నీ చూసిన తర్వాత పైసల గురించి ఆలోచించండి. మేము దానికోసం అంటే కలుపు మొక్కలు తీయడానికి పొద్దున్నుండి సాయంత్రం వరకు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా సాధనాలు ఉపయోగిస్తే మీకు సమయం తక్కువ పడుతుంది, అట్లనే మీకు మంచి డబ్బులు కూడా అందుతాయి.
వీటి వల్ల ఉపయోగాలు ఏంటి దొరా?
కలుపు మొక్కలను తీయటం వల్ల మొక్కలకు కావాల్సిన నీరు మరియు ఎరువు పదార్థాలు వృధా కాకుండా రక్షించబడతాయి. మొక్కల వరుసల గల మట్టి బెడ్డలను చితగొట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. నేల బాగుగా పెకిలించబడుతుంది. ఈ విధంగా చేయటం వల్ల పంట వేళ్లకు తగినంత గాలి అందుతుంది. వర్షం నీరు నేలలోకి సరిగ్గా ఇంకుతుంది. పనిచేయడానికి ఉపయోగించే శక్తిని బట్టి ఇవి మూడు రకాలుగా ఉంటాయి. చేతితో పనిచేయ సాధనాలు, పశువులచే లాగబడు సాధనాలు, ఇంకా ట్రాక్టర్ చే లాగబడు సాధనాలు.
ఏంటి చేతిలో పనిచేసేదా? ఇదేదో గమ్మత్తుగా ఉందే, చెప్పు ఒకసారి.
అవును, చేతితో పనిచేసే సాధనాలే. చేతితో పనిచేసే సాధనాలు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి జపాన్ దంతే, రెండోది చక్రం దంతే, మూడోది పండ్ల చక్రపు కలుపు తీయు సాధనము. ఈ చేతితో పని సాధనము పదునైన మొనలకు కలిగిన ఇనుప కడ్డీల రూపంలో నున్న పళ్ళను కలిగి ఉంటుంది. ఇవి ఒక చట్రమునకు బిగించబడి ఉంటాయి. ఈ చట్రమునకు ఒకటి లేదా రెండు చక్రముల మీద అమర్చబడి ఉంటుంది. దీన్ని మనం చేతితో ముందుకు నెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా నెట్టుకుంటూ వెళ్ళినామనుకోండి, 4 నుండి 5 సెంటీమీటర్ల లోతు వరకు నేలను వదులు చేసుకోవచ్చు. దీంతో మన కలుపును కూడా తీసుకోవచ్చు.
మరి మన తెలంగాణలో వరి ఎక్కువ సాగు చేస్తారు కదా, దానికి ఏదైనా సాధనం ఉందా?
ఎందుకు లేదు పుల్లన్నా, చెప్పినా కదా జపాను దంతే అని. ఈ జపాను దంతెలో ఒక చక్రము కలిగి ఉండి దాని అడుగు భాగాన బ్లేడ్లు కలిగి ఉంటుంది. ఈ చక్రమునకు ఒక పిడి బిగించబడి ఉంటుంది. మనం ఎప్పుడైతే పిడిని ముందుకు నెడతామో దాని ద్వారా కలుపు మొక్కలు నిర్మూలించబడతాయి. ఇది సుమారు 5 సెంటీమీటర్ల నీళ్ల లోతులో కూడా పనిచేసుకోవచ్చు. ఇది మానవ శక్తితో పనిచేయట వలన ఎక్కువ విస్తీర్ణంలో పనిచేయటకు సాధ్యపడదు. ఇకపోతే చక్రముదంతే, మెట్ట నేలలు తెలుసు కదా నీకు. అన్ని రకముల మెట్ట పంటలలో చాళ్ల మధ్య కలుపు నివారణకు ఎక్కువ ఉపయోగించే దంతే ఏదన్నున్నదంటే అదే చక్రముదంతే. ఇది ఇనుప ఫ్రేమ్ కలిగి ఉండి అడుగు భాగాన చక్రముకు బిగించబడి ఉండును. ఈ చక్రమునకు వెనుక భాగమున ఒక బ్లేడు బిగించబడి 2-3 భాగములు అమర్చబడి ఉండును. కడ్డీకి హ్యాండిల్ ఫ్రేమ్కు బిగించబడి ఉండి మనం ముందుకు నెట్టడం ద్వారా కలుపు మొక్కలు తీసేయవచ్చు. నేల యొక్క స్వభావం బట్టి మరియు పంటను బట్టి వివిధ రకముల బ్లేడ్లను ఉపయోగించుకోవచ్చు. ఇక ఇప్పుడు పళ్ళ చక్రపు కలుపు తీయు సాధనం గురించి మనం తెలుసుకుందాం. ఇది నక్షత్రము గల ఆకారము గల పళ్ళ చక్రములను ఒక ఫ్రేముకు అడుగు బాగాన బిగించబడి ఉంటుంది. ఈ పళ్ళ చక్రముల వెనకాల బ్లేడ్లు అమర్చబడును. పళ్ళ చక్రములు మరియు హ్యాండిలు ఒక ఫ్రేముకు బిగించబడి ఉండి హ్యాండిల్ని ముందుకు నెట్టడం ద్వారా కలుపు మొక్కలు సులభంగా నేల నుండి వేరు చేయబడును. దాంతో మన నేలను కూడా సులువుగా వదులు చేయవచ్చు. దీనితో రోజుకు 1/2 హెక్టార్ విస్తీర్ణం వరకు పనిచేయవచ్చును.
సరే ఇంజనీర్ ద్వారా, మరి సాధనాల ఖర్చు ఎంత అవుతుంది?
ఇవి 30-40 వేల వరకు ఉంటాయి పుల్లన్న.
ఓ, ఇంత ఖర్చా? మన సర్కార్ ఏమైనా సబ్సిడీలు ఇస్తుందా?
ఎందుకు ఇవ్వట్లేదు పుల్లన్న, ఖచ్చితంగా ఇస్తుంది. నాన్న ఏమంటావు?
బానే చెప్పినావు కొడుక, మన పొలంలో కూడా పెట్టించుకుందాం. ఇవి
బా, నువ్వు ఒప్పుకున్నావు అయ్యా.
మరేం చేయాలి, మన ఖర్చు తగ్గాలంటే ఒప్పుకోవాలి కదా.
అది మొత్తం మీద ఇవాళ నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు.
మరి నిన్ను చదివిచ్చేది ఎందుకు? మంచిగా చెప్పినావు బిడ్డ, ఇట్లే నువ్వు మంచిగా చదువుకొని 10 మందికి ఉపయోగపడితే అదే నాకు సంతోషం.
గట్లే అయ్యా, నువ్వు కూడా ఈ విషయాన్ని నీ చుట్టుపక్కల రైతులకు చెప్పు.
అదే కదరా, మన చుట్టూ 10 మంది బాగుంటేనే కదా మనం బాగుంటాం.
ఆ అవునయ్యా. ఏం పుల్లన్న, మొత్తం మీద ఏమర్థమైంది నీకు?
ఏం లేదురా, మీరు ఇంత మంచిగా వివరించారు కదా. ప్రతి మండలకు ఒక అగ్రికల్చర్ ఇంజనీర్ ఉన్నట్లయితే ప్రతి రైతుకు ఏ సమస్య వచ్చినా వారి దగ్గరికి వెళ్ళి కావలసిన సమాచారము వాళ్ళు తీసుకొని వాళ్ళ పద్ధతులు పాటించి చాలా బాగా వ్యవసాయంను అభివృద్ధి చేస్తారు కదా.
మేం చేయాల్సిందే చేస్తాం పుల్లన్న, ఇక మిగిలింది అంతా మన సర్కారు చేతులలోనే ఉన్నది.
గృహ విజ్ఞాన తరంగిణి
చేనుకబుర్ల శ్రోతలకు నమస్కారం. ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం పిల్లల పెంపక విధానాలు, వాటి పరిణామాలు తెలుసుకుందాం. అనిత, అనిత, ఎందుకు ఇందాక పిల్లల్ని అలా కొడుతున్నావు? వాడి ముందు అడిగితే బాగోదని అడగలేదు. అయినా ఇంత వయసు వచ్చిన పిల్లలపై ఎవరైనా చేయి చేసుకుంటారా?
నీకు వాడి గురించి తెలియదు, రోజు రోజుకి అల్లరి పెరిగిపోతుంది. ఎంత సతాయిస్తున్నాడో, ఇటువంటి పిల్లల్ని భరిస్తే తెలుస్తుంది నా బాధేంటో.
నిజమేలే, అది కూడా. కానీ మరో విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల పెంపక విధానాల బట్టే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మనం ఎలా పిల్లల్ని పెంచుతామో, ఎలాంటి వాతావరణం వాళ్ళకి అందిస్తున్నామో, వాళ్ళు అలానే తయారవుతారు. ఈ సోదంతా ఏందిలే గాని, నీకు విషయం తెలుసా? ఈ రోజు మన ఊరికి శశి అనే CDPO గారు వస్తున్నారు. ఆమె పిల్లల గురించి ఏవో విషయాలు చెప్తారంట. నువ్వెప్పుడు ఏ మీటింగ్ కి రావు, ఇవాళ వీళ్ళు చూసుకొని తప్పకుండా రా, వెళ్దాం.
వస్తాన్లే, పిల్లాన్ని కొట్టాక మనసు కూడా బాగాలేదు, బయటకు వస్తే మనసు కాస్త తేలిక పడొచ్చు.
ఆ విషయం చెప్పడానికే వచ్చి మాటల్లో పడి మర్చిపోయాను. సరే, బయలుదేరుతున్నాను, మీటింగ్ లో కలుద్దాం.
అందరికీ నమస్కారం, నా పేరు శశి. నేను మీ మండలానికి కొత్తగా వచ్చిన చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ని. పిల్లల అభివృద్ధి చెందేలా చూడటం నా విధి. మరి పిల్లలంటే ముందుగా తల్లులతోనే మాట్లాడాలి, అందుకే మిమ్మల్ని పిలిచాం. నేను మాట్లాడాలనుకున్నది మొదలు పెట్టనా? మరి
అందరం వినాలనే వచ్చాం, మొదలు పెట్టండి మేడం.
అయితే సరే, ముందుగా మీరు పిల్లల పెంపకంపై జరిగిన కొన్ని పరిశోధన ఫలితాలను చెప్తాను. తల్లిదండ్రులు పిల్లలతో ఆడుతూ పాడుతూ ఉంటే అట్టి పిల్లలు సమాజమప్పును పొందుతారు, సమాజపరంగా ఎన్నో విజయాలను సాధిస్తారు. పసికందులపై ప్రతికూల ప్రవర్తనను తల్లిదండ్రులు చూపినట్లయితే అటువంటి పిల్లలు బడిలో చేరినప్పుడే కలహాలకు పోయే వారిగా గుర్తించబడతారు. 5 సంవత్సరాలలోపు వయసులోనే ఇటువంటి తత్వం ఉంటే వారు జీవితం పర్యంతం అలాగే ఉంటారు. తల్లిదండ్రులు కరుణాదయ గల స్వభావులైతే పిల్లలు కూడా అటువంటి వ్యక్తిత్వాన్ని అలవరుచుకుంటారు. తల్లిదండ్రులకు ఈ గుణం ఉండటం చాలా అవసరం. పెంపకంలో ఉండే ప్రతి సమస్యను ఈ దృక్పథంతోనే ఎదుర్కోవాలి. పిల్లల పట్ల స్నేహపూర్వకంగా ఉంటే తల్లిదండ్రులకు సాధారణంగా యుక్త వయస్సులైన పిల్లల నుండి వచ్చే సమస్యలు ఎదురుకావని పరిశోధకులు చెప్తున్నారు. అంతేకాదు, స్నేహపూర్వక వాతావరణం ఆరోగ్యానికి కూడా మంచిది. యుక్త వయస్సు వచ్చాక పిల్లలు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. తమ కార్యకలాపాలలో తల్లిదండ్రులు జోక్యం చేసుకోవడం చాలా మంది పిల్లలు ఇష్టపడరు. పరస్పరం స్నేహపూర్వకంగా ఉండే తల్లిదండ్రులకు పిల్లల పట్ల విశ్వాసం ఉంటుంది. పిల్లలు వారితో బాహాటంగా నిష్కపటంగా ఉంటారు. అస్తవ్యస్తమైన వైవాహిక జీవితం గల వారి పిల్లలకు నిద్రకు సంబంధమైన సమస్యలు చిన్న వయసులోనే ప్రారంభమవుతాయి. కంటి నిండా నిద్ర లేకపోతే వారిలో అలసట, చిరాకు, విసుగు, ఏకాగ్రత లేకపోవడం, చదువులో అభ్యాసనలో రాణించలేకపోవడం మొదలైన సమస్యలు వస్తాయి. బిడ్డల కోసమైనా తల్లిదండ్రులు ఒకరి పట్ల మరి ఒకరు సహనవంతులై ఉండాలి. తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి సమస్యలతో సతమతమయ్యే తల్లులకు పెంపకం ఒక సవాలే. వారు బిడ్డలు ఏడుస్తున్నా స్తబ్దుగా ఉండిపోతారు. ప్రతికూల పెంపకం అలవాట్లు గల తల్లుల వలన పిల్లలలో కూడా ఒత్తిడి మొదలవుతుంది. తల్లితో భద్రతతో కూడిన అనుబంధం గల పిల్లలు అన్ని విధాలుగా ఆమోదం పొందుతారు. వారికి ఎటువంటి సమస్య వచ్చినా తల్లి దగ్గరకు పరిగెడతారు, ప్రవర్తనా సమస్యలను కూడా అధిగమించగలుగుతారు. దీని ప్రభావం ఆడపిల్లల కంటే ఎక్కువగా మగపిల్లలలో కనిపిస్తుంది. యుక్త వయస్కులు తమ కాళ్ల మీద తాము నిలబడాలనుకోవడం అత్యాశ కాదు, కానీ వారికి తల్లిదండ్రుల సహాయం సహకారాలు చాలా అవసరం. ముఖ్యంగా తల్లులు అటువంటి చేయుతనిస్తే ఇంట్లోనే కాదు, స్నేహితుల మధ్య కూడా వారు బాగా గుర్తించబడతారు. తమ పిల్లలు అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఉండాలనుకోవడం ఒకవైపు పిల్లలకు, మరొక వైపు తల్లిదండ్రులకు హింసే. పిల్లలను చాలా చక్కగా పెంచాలి, లేకపోతే సమాజం తమను చిన్నచూపు చూస్తుంది అనుకునే తల్లిదండ్రులకు ఇంకా దారుణమైన హింస. ఎవరి వైపు నుండి కాకుండా తాము తమ కుటుంబ వైపు నుండి పిల్లలను చూడాలి. తమకన్నీ తెలుసు, తాము అనుకున్న విధంగా పిల్లలను పెంచుతాము అనుకుంటే అది పొరపాటు. ముందుగా పిల్లలను అర్థం చేసుకోవాలి. కఠినంగా ప్రవర్తించే తల్లిదండ్రుల పిల్లల కంటే మృదు స్వభావం కలిగిన వారి పిల్లలకు చింత, వ్యాకులత, ఆందోళనపరమైన సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు.
మమ్మల్ని చదివినట్లే ఉన్నాయి ఇవన్నీ. అయితే దీనిని బట్టి మేం పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పండి మేడం.
పిల్లల పెంపకం అన్నది ఒక కళ. తల్లిదండ్రుల పెంపక విధానాలను బట్టి పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మొక్కై వంగనది మానయ్య వంగున అన్న సామెత ఆధారంగా పిల్లలను చిన్న వయసు నుంచే సక్రమంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులది. అలా అని పిల్లలను ప్రతి చిన్న విషయానికి కఠిన కఠినంగా శిక్షించకూడదు. ప్రేమ ఆప్యాయతలతో వారి మనస్సులో మార్పు తీసుకురావాలి. అవును, చిన్నప్పుడు తల్లిదండ్రుల పెంపక విధానాలపైనే పిల్లల భావి జీవితం పునాది ఏర్పడుతుంది. తల్లిదండ్రుల పెంపక విధానాలలో లోపం ఉన్నట్లయితే వాటి పర్యవసానం దుష్పరిణామం పిల్లలు అనుభవించాల్సి ఉంటుంది. కనుక ప్రతి తల్లిదండ్రులకు పెంపక విధానాల గురించి వాటి పరిణామాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విమర్శలతో పెంచబడిన బిడ్డ తనకు తాను దోషిగా తలుస్తాడు. కోపతాపాలతో పెంచబడిన బిడ్డ కయ్యాలకు కాలు దువ్వుతాడు. పరిహాసాలతో పెంచబడిన బిడ్డ పిరికివానిగా తయారవుతాడు. అవమానాలతో పెంచబడిన బిడ్డ అభద్రతా భావానికి గురవుతాడు. సహనంతో పెంచబడిన బిడ్డ క్షమాగుణాన్ని అలవరుచుకుంటాడు. వెన్ను తట్టి పెంచబడిన బిడ్డ ఆత్మవిశ్వాసంతో పెరుగుతాడు. అభినందనలతో పెంచబడిన బిడ్డ ఎదుటి వారిని గౌరవించి విలువలివ్వడం నేర్చుకుంటాడు. రక్షణ భావాలతో పెంచబడిన బిడ్డ జీవితంపై దృఢమైన నమ్మకం పెంచుకుంటాడు. నిష్పక్షపాతంగా పెంచబడిన బిడ్డ నీతిగా పెరగడం నేర్చుకుంటాడు. స్నేహభావంతో పెంచబడిన బిడ్డ ఇతరుల ఎడల ప్రేమభావాన్ని పెంచుకుంటాడు.
చాలా చెప్పారు మేడం, మళ్ళీ ఒకసారి చెప్తారా?
సరే సరే, ఒకటొకటిగా చూద్దాం. ఇప్పుడు మొదటిది, విమర్శలతో పెంచబడిన బిడ్డ తమకు తాను దోషిగా తలుస్తాడు.
ఓహో, నువ్వు ఇట్లాంటోడివి అట్లాంటోడివి అనేసి అనుకూడదన్నమాట.
మరి రెండవది, కోపతాపాలతో పెంచబడిన బిడ్డ కయ్యాలకు కాలు దువ్వుతాడు.
అంటే పిల్లల్ని కొట్టడం తిట్టడం అలాంటివి చేయకూడదన్నమాట.
మూడవది, పరిహాసాలతో పెంచబడిన బిడ్డ పిరికివానిగా తయారవుతాడు.
అందరి ముందు ఎక్కిరించడం ఎగతాళి చేయడం ఏడిపించడం లాంటివి చేయకుండా ఉండాలి.
ఓహో, నేను చెప్పేది మీకు చాలా బాగా అర్థమవుతుందన్నమాట. అలాగే వినాలి మరి అన్ని విషయాలు. నాలుగవది, అవమానాలతో పెంచబడిన బిడ్డ అభద్రతా భావానికి గురవుతాడు.
అంటే ఎదుటివారి ముందు మన బిడ్డను మనం అవమానపరచకూడదన్నమాట.
కరెక్ట్ గా చెప్పారు. ఐదవది, సహనంతో పెంచబడిన బిడ్డ క్షమాగుణాన్ని అలవరుచుకుంటాడు.
ఓహో, మనం సహనవంతులమైతే మన బిడ్డ కూడా సహనవంతులు అవుతారన్నమాట.
ఆరవది, వెన్ను తట్టి పెంచబడిన బిడ్డ ఆత్మవిశ్వాసంతో పెరుగుతాడు.
అయితే మన బిడ్డల్ని ప్రోత్సహించి పెంచాలన్నమాట.
ఏడవది, అభినందనలతో పెంచబడిన బిడ్డ ఎదుటి వారిని గౌరవించడం విలువనివ్వడం నేర్చుకుంటాడు.
చిన్న చిన్న పనులు చేసినప్పుడు మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు కదా. మనం చేసేటప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. వాటిని చూసి మనం వాళ్ళని అభినందిస్తూ ఉండాలి. చాక్లెట్స్ ఇవ్వడం, ముద్దు పెట్టడం లాంటివి చేస్తూ ఉండాలి.
చాలా చక్కగా చెప్పారండి మీరు. ఎనిమిదవది, రక్షణ భావంతో పెంచబడిన బిడ్డ జీవితంపై దృఢమైన నమ్మకం పెంచుకుంటాడు.
అన్నిటికన్నా ఇది చాలా ముఖ్యమైనది కదా.
తొమ్మిదవది, నిష్పక్షపాతంగా పెంచబడిన బిడ్డ నీతిగా పెరగడం నేర్చుకుంటాడు.
అంటే అబద్ధాలతో పిల్లల్ని పెంచకూడదు, ఎప్పుడు నిజాలు మాట్లాడాలి అని చెప్పాలి.
శభాష్, చాలా చక్కగా చెప్పారు మీరు. స్నేహభావంతో పెంచబడిన బిడ్డ ఇతరుల ఎడల ప్రేమభావాన్ని పెంచుకుంటారు.
అంటే మనం మన పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఎదుటి వాళ్ళతో మదర్ థెరిసా లాగా ప్రేమగా ఉంటారు.
ఓహో, నేను చెప్పిన విషయాలు మీకు చాలా చక్కగా అర్థమవుతున్నాయన్నమాట.
చాలా ఆసక్తిగా కూడా ఉన్నాయి మేడం.
మీరు అర్థం చేసుకున్నట్లు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు అర్థం చేసుకున్నట్లయితే పిల్లలు చాలా చక్కగా పెరుగుతారు. నిజమే, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు కొన్ని సూచనలను పాటించినట్లయితే పెంపకం చాలా సులభమవుతుంది. ఆ సూచనలు ఏమిటంటే, పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలకు వారి పనులు వారే స్వతహాగా చేసుకోవట అలవాటు చేయాలి. ప్రతిరోజు పిల్లలతో కొంత సమయాన్ని గడిపి వారు చెప్పేది విని వారి ఆలోచనలను అంతరంగాలను అర్థం చేసుకోవాలి. పిల్లలలో సృజనాత్మకత శక్తిని గురించి ప్రోత్సహించాలి. పిల్లలందరినీ సమానంగా చూడాలి. పక్షపాత వైఖరిని చూపకూడదు. ఇతర పిల్లలతో పోల్చి కించపరిచితే వారు ఆత్మానూన్యతకు గురి అవుతారు. ప్రతి విషయంలో లోపాలను ఎత్తిచూపి మందలించకూడదు. అలా చేస్తే వారు మొండిగా తయారవుతారు. వారికి మెల్లగా అర్థమయ్యేటట్లు నచ్చచెప్పి మార్పును తీసుకురావాలి. పిల్లలకు స్వేచ్ఛ క్రమశిక్షణ సరైన పాలలో ఉండాలి. పిల్లలకు చదువు ఎంత అవసరమో ఆటలు కూడా అంతే అవసరం. ఆటలు పిల్లల శారీరక మరియు మానసిక వృద్ధికి దోహదం చేస్తాయి. పిల్లలలో తలెత్తే ప్రవర్తన సమస్యలను తల్లిదండ్రులు సహృదయంతో అర్థం చేసుకుని వాటికి నివారణోపాయం ఆలోచించి పరిష్కరించాలి. పిల్లల స్నేహితుల గురించి తెలుసుకోవాలి. వారి స్నేహాలను గౌరవించాలి. యుక్త వయస్కులైన పిల్లలను తల్లిదండ్రులు స్నేహితులుగా చూడాలి. వారి అభిప్రాయాలను అభిరుచులను మన్నించి గౌరవించాలి. ఈ సూచనలను పాటించినట్లయితే తల్లిదండ్రులకు పిల్లలకు సరైన అవగాహన ఏర్పడి పిల్లల పెంపకం ఆనందదాయకమవుతుంది.
ఈ సూచనలన్నీ మాకు చాలా బాగా అర్థమయ్యాయి మేడం. కానీ నాకు ఒక సందేహం ఉంది. మా అబ్బాయి చదువులో వెనుకుంటున్నాడు. వాడిలో మార్పు ఎలా తీసుకురావాలి?
పిల్లల చదువు విషయంలో పూర్వం తల్లిదండ్రుల పాత్ర తక్కువగాను ఉపాధ్యాయుల పాత్ర ఎక్కువగాను ఉండేది. కానీ ఇంతకు ముందు ఇప్పటికీ పిల్లల చదువుల్లో ఎంతో మార్పు వచ్చింది. అందువలన తల్లిదండ్రులకు పిల్లలు చిన్న వయసు నుండే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ల చదువు పట్ల మీరు కొంచెం శ్రద్ధ వహించాలి. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించి వారి చేత చదివించడం, హోంవర్క్ చేయించడం చేయించాలి. అంతేగాని దగ్గరుండి ప్రతిదీ మీరే చేయకూడదు. దాని వలన పిల్లలకు లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఏకాగ్రతగా చదువుకోవడానికి ఇంటి వాతావరణం దోహదం చేసేట్లుగా చూడాలి. కొంతమంది పిల్లలు కొన్ని పాఠ్యాంశాలు చదవడానికి కష్టపడుతుంటారు. వారికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి, తగిన శిక్షణ ఇవ్వాలి. అంతేకాని వారిని కించపరిచి హేళన చేయకూడదు. అలా చేస్తే వారు న్యూన్యతాభావానికి గురవుతారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు పాఠ్యాంశాలే కాక లోకజ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదివే అలవాటు చేయాలి. వివిధ ప్రదేశాలకు తీసుకుని వెళ్ళాలి. పిల్లల పాఠశాలలకు వెళ్లి వారి ఉపాధ్యాయులను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకుని చర్చించాలి. పిల్లలు ఏదైనా ఒక విషయంలో విశేషణమైన ప్రతిభ కనబరిచినప్పుడు వారిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడు వారికి శక్తి సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు లింగ భేదాలను, పక్షపాత వైఖరిని చూపకూడదు. అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చదివించాలి. తల్లిదండ్రులు పిల్లల చదువుల విషయంలో వారి శక్తి సామర్థ్యాలను మించిన ఫలితాలను ఆశించకూడదు. చదువుతో పాటు పిల్లలకు ఆటలు, వ్యాయామం కూడా చాలా అవసరం. ఆటల వలన పిల్లల దేహాభివృద్ధి, మానసికాభివృద్ధి పెంపొందుతాయి. మన చేతి వేళ్లన్నీ ఒకేలాగే ఉండినట్లే మన పిల్లలంతా ఒకేలాగా ఉండరు. అయినా మన చేతి వేళ్లన్నీ ఒకేలాగా ఉండనట్లే మన పిల్లలంతా ఒకేలాగే ఉండరు. అయినా తల్లిదండ్రులు సమానంగా చూస్తూ చదివించినట్లయితే పిల్లలు చక్కగా చదివి మంచి పేరు తెచ్చుకుంటారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న విషయం అందరికీ తెలిసిందే. కనుక చిన్నతనంలో పిల్లలకు ఇచ్చే శిక్షణ పైనే వారి భావి జీవితం ఆధారపడి ఉంటుందన్న విషయం తల్లిదండ్రులు గ్రహించాలి.
ఓహో, అయితే పిల్లల చదువు సక్రమంగా సాగాలంటే వాళ్ళకి అన్ని దగ్గరుండి మనమే చూసుకోవాలి. మరి తల్లిదండ్రులు బాధ్యతగా ఉంటే పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది.
అవును, చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. పిల్లల పెంపక విషయంలో ఈ సూచనలన్నింటినీ పాటించినట్లయితే వాళ్ళు చాలా చక్కగా పెరుగుతారు. అలాగే పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తును అందంగా మార్చుకుంటారు.
వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందామా? సూర్యకాంతి గాని వేడి గాని నేరుగా మీ మీద పడకుండా చూసుకోండి. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగు ఉండేటట్లు చూసుకోండి. వడదెబ్బ తగలడానికి మొట్టమొదటి కారణం సూర్యకాంతి. వేడి నేరుగా మన తల మీదో ఒంటి మీదో పడడం ద్వారానే వడదెబ్బ తగులుతుంది. ఈ ఎండాకాలంలో అత్యంత అపాయకరమైన సమయాలు మిట్ట మధ్యాహ్నం, మధ్యాహ్నం. కాబట్టి ఆ సమయంలో బయటకు వెళ్ళకపోవడమే మంచిది. నడుస్తున్నప్పుడు కండరాల కదలికకు మన శరీరంలో ఉష్ణం జనిస్తుంది. దానికి తోడు బయట వేడి కూడా కలిసి వడదెబ్బను తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది. ఎండలోనే పనిచేసే వారైతే బయట ఉన్న వేడికి తమ శరీరం తట్టుకునేట్లుగా చూసుకోవాలి. అందుకుగాను చేస్తున్న పనిని ఆపి అప్పుడప్పుడు, అంటే గంట గంటన్నరకొకసారి ఏ చెట్టు నీడకో షెడ్డు నీడకో వెళ్తూ ఉండాలి. అలా కొద్ది రోజులు చేశాక శరీరానికి వేడిని తట్టుకునే శక్తి వస్తుంది. వడదెబ్బకు గురి కాకుండా ఉండవచ్చు. ద్రవ పదార్థాలను సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఎండాకాలంలో మన శరీరంలో చెమట చాలా ఎక్కువగా పోస్తుంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుచుకునే జీవక్రియ. వడదెబ్బ తగిలినప్పుడు చెమట పోయడం ఆగిపోతుంది. శరీరంలో నీరు ఇంకిపోవడం జరుగుతుంది. కాబట్టి మంచి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వడదెబ్బ నుండి దూరంగా ఉండవచ్చు. సూర్యతాపం శరీరాన్ని కాల్చకుండా చూసుకోవాలి. మామూలుగా దీన్నే సన్బర్న్ అంటారు. నల్లటి మచ్చల్లాగా ఏర్పడతాయి. ఇవి వచ్చాయంటే శరీరంలో చల్లబరుచుకునే గుణం కోల్పోతున్నట్లుగా భావించాలి. తలపై టోపీ లేదా ఏదైనా వస్త్రం ఉండేలా చూసుకోవాలి. చలువ కళ్లద్దాలు ధరించడం కూడా మంచిదే. బజార్లో సన్స్క్రీన్ లోషన్లు దొరుకుతాయి, కానీ వాటిని డాక్టర్ల సలహా మేరకు వాడితే మంచిది. మరికొందరిలో అయితే ఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది. విరామం లేకుండా వాంతులు చేసుకుంటుంటారు. విపరీతమైన తలనొప్పి, తికమక పడుతుంటారు. ప్రమాదకరమైన పరిస్థితి కూడా దారితీయవచ్చు. ఇది తీవ్రమైన వడదెబ్బ. చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులను, చిన్నపిల్లలను ఎండాకాలంలో ఒంటరిగా బయటకు పంపించకపోవడం మంచిది. ఆటలైనా పాటలైనా ఇంటి లోపలే ఆడుకునే విధంగా చూసుకోవాలి. వైద్యుల సలహాలు, సూచనలు లేనిదే ఏ మందులు వాడకూడదు. సలాడ్లు ఎక్కువగా తీసుకోవాలి. కీరా దోశ, దోస, టమాటా, ఉల్లి మొదలైనవి పచ్చిగానే తినాలి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. పుచ్చ, కర్బూజా వంటి పండ్లు ఎండాకాలం శరీరానికి మేలు చేస్తాయి. పెరుగు, కొబ్బరి నీళ్లు సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తారని, మిమ్మల్ని మీరు వడదెబ్బ నుండి రక్షించుకుంటారని ఆశిస్తూ నమస్కారము.
విజ్ఞానగని శీర్షికకు స్వాగతం. గత వారం నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గత వారం మొదటి ప్రశ్న, అతినీల లోహిత కిరణాలను అడ్డుకునే దుస్తులు ఏవి? సమాధానాలు: ఏ సహజ రంగుల దుస్తులు, బి రసాయన రంగుల దుస్తులు. దీనికి సరైన సమాధానం ఏ సహజ రంగుల దుస్తులు. ఎందుకంటే సహజ రంగులు అతినీల లోహిత కిరణాలను అడ్డుకునే స్క్రీన్ల లాగా పనిచేస్తాయి. అతినీల లోహిత కిరణాలలో ఏ, బి అని రెండు రకాలుగా ఉంటాయి. ఈ రెండూ ప్రమాదకరమైనవే. అయినా ముఖ్యంగా బి చాలా ప్రమాదకరమైనది. సహజ రంగులద్దిన దుస్తులు ధరించి ఎండలో పనిచేస్తున్నప్పుడు కిరణాలు శరీరాన్ని తాకకుండా సహజ రంగులు అడ్డుకుని రక్షిస్తాయి. రెండవ ప్రశ్న, ఎండాకాలం శరీర ఉష్ణోగ్రతను, వాతావరణ ఉష్ణోగ్రతను సమతుల్యం చేసే దుస్తులు ఏవి? సమాధానాలు: ఏ నూలు దుస్తులు, బి సిల్క్ దుస్తులు. దీనిలో సరైన సమాధానం ఏ నూలు దుస్తులు. ఎందుకంటే చెమట పోయడం మానవ శరీరంలోని ఒక జీవక్రియ. ఎండాకాలంలో ఎక్కువగా చెమట పోస్తుంది, తర్వాత శరీరం చల్లబడుతుంది, వాతావరణ వేడికి శరీర వేడికి సమతుల్యం చేస్తుంది. నూలు దుస్తులకు నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది. ఆ చెమటను పీల్చుకొని శరీరాన్ని పొడిగా ఉంచుతాయి. గాలి ప్రసరణ కూడా సక్రమంగా జరిగేట్లుగా తోడ్పడుతుంది. అందుకే ఎండాకాలంలో నూలు దుస్తులను ధరించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భవతులు, బాలింతలు కూడా నూలు దుస్తులను ధరించడం మంచిది. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు శ్రీహితులు ఈశ్వర్ కాకినాడ, డాక్టర్ స్వరూప దోమలగూడ, బి గాయత్రి గూడూర్, ఏంజిల్ కేవి పాలెం. మొదటి ప్రశ్నకు మాత్రమే సమాధానం పంపిన వారు కె మురళి బుచ్చిరెడ్డిపాలెం, ఎం శిరీష కరీంనగర్, మనీష కరీంనగర్. రెండవ ప్రశ్నకు మాత్రమే సమాధానం పంపిన వారు రమేష్ శ్రీకాకుళం, లక్ష్మణ్ శ్రీకాకుళం. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో చూద్దామా. మొదటి ప్రశ్న, మలమూత్ర విసర్జన శిక్షణ ఏ వయస్సు నుండి మొదలు పెట్టాలి? ప్రశ్న మరొకసారి, మలమూత్ర విసర్జన శిక్షణ ఏ వయస్సు నుండి మొదలు పెట్టాలి? సమాధానాలు: ఏ సొంతగా కూర్చోవడం మొదలు పెట్టినప్పటి నుంచి, బి నడుస్తున్నప్పటి నుంచి. రెండవ ప్రశ్న, పిల్లలలో భావోద్వేగాలను ప్రకటించడానికి సహాయపడేవి ఏవి? ప్రశ్న మరొకసారి, పిల్లలలో భావోద్వేగాలను ప్రకటించడానికి సహాయపడేవి ఏవి? సమాధానాలు: ఏ బొమ్మలు, బి ఆటలు. గత వారంలానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9492924224 ఫోన్ నంబర్ మరొకసారి 9492924224 నంబర్కు SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత?
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.